పిసిడి 233 పార్ట్ 1 పండైక తిగ్ర జిల్లా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ తారీఖు 17/5/2005. మొత్తమంతా కూడా లోపలే లభిస్తుంది, జ్ఞానం యొక్క క్లాస్ కూడా లోపలే లభిస్తుంది, మొత్తమంతా లోపలే లభిస్తుంది. బయట ప్రపంచం యొక్క గాలి కూడా పూర్తిగా సమాప్తం. పొట్టలో కూడా గర్భంలో కూడా పిల్లవాడు ఎలా పెరుగుతాడు? బయట ప్రపంచం యొక్క గాలి ఏమాత్రం లభించదు. అక్కడ అలాగే అక్కడ కూడా 7 రోజుల బట్టి ఒకరోజు వెళ్ళడం ఒకరోజు రావడం 9 రోజుల యొక్క బట్టి అందులో ఆత్మ పూర్తిగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత అది ఏదైతే నిర్ణయం చేసుకుంటుందో ఈయన మా తండ్రి జన్మ జన్మాంతరాలకు అని ఆ నిర్ణయము వాళ్ళ ద్వారా రాయించబడుతుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళు అనకూడదు మాకు అలాగే మాకేవో చెప్పుడు మాటలు చెప్పి తీసుకొచ్చారు అని. ఈ విధంగా ఈ పిల్లలు నిశ్చయ బుద్ధి అయిన తర్వాత వాళ్ళ గురించే గీతలో ఏమి చెప్పారంటే, నిశ్చయ బుద్ధి విజయతే అనిశ్చయ బుద్ధి వినశ్యతి అని. ఒక్కసారి నిశ్చయ బుద్ధి అయ్యి భగవంతుడి తండ్రి ఇంట్లో జన్మ తీసుకున్నారు అని అంటే వాళ్ళకి విజయమే విజయం ఉంటుంది ఈ లోకంలో. సంఘర్షణ అయితే ఉంటుంది, సంఘర్షణ లేకుండా యుద్ధం లేకుండా రాజ్యం రాజాయి దొరకదు. కానీ ప్రతి సంఘర్షణలో ఆ పిల్లలకి విజయమే లభిస్తుంది. వాళ్ళనే పాండవ పిల్లవాడు అంటారు. పాండవులు ఎక్కువ మంది ఉండరు, 5 ఉంటారు, అంటే వేళ్లతో లెక్క పెట్టవచ్చు. వంద మంది అని అంటే రాజా కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు 100 మంది పేర్లు చెప్తారు. కానీ వాళ్ళ ప్రజలు అయితే చాలా మంది ఉంటారు. కానీ పాండవులకి మాత్రం ప్రజలు కూడా ఉండరు. స్వయమే వాళ్ళు పాండవులు, స్వయం శాసకులు, వాళ్ళే స్వయం ప్రజలు. 5 పాండవులు అలాగే ఉంటారు. ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ చెప్పడానికి ఇది పక్కా విషయం ఏమిటంటే వీళ్ళు భగవంతుడి పిల్లలు అని. ఇప్పుడు ఎవరైతే జ్ఞానం వినలే లేదో అర్థమే చేసుకోలేదో ఈ ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి అనే గుర్తించనే లేదు అయితే మరి ఏ ఆధారంతో వాళ్ళని సంపర్కంలో తీసుకురావాలి? ఈ కళ్ళతో అయితే భగవంతుడు కనపడరు. ఈ కళ్ళతో భగవంతుడు కనిపిస్తారా? ఆయన అయితే నిరాకారుడు, నిరంజనుడు. కాబట్టి జ్ఞాన దృష్టి కావాలి. జ్ఞాన దృష్టి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ 7 రోజుల కోర్సు కూర్చోబెట్టి 7 రోజుల కోర్సు ఇవ్వబడుతుంది. ఆ కోర్సు మీరు ఇక్కడ కూడా చేస్తారు. ఈ కోర్సు మీరు కూడా విని అర్థం చేసుకుని ఎప్పుడైతే మీకు బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు మీరు అక్కడికి కూడా వెళ్తారు. ఎప్పుడైతే పూర్తి విషయం మీకు అర్థమైందో అప్పుడు కూర్చుని అక్కడ మీరు అఫిడవిట్ అక్కడికి వెళ్ళి రాస్తారు, అగ్రిమెంట్ రాస్తారు. ఏమని? ఈయన మాకు తండ్రి, ఈయన మాకు తల్లి తండ్రి, ఈయనతో పాటు మాకు జన్మ జన్మాంతరాల సంబంధం ఉంది. ఎలా ఈయన మమ్మల్ని నడిపిస్తారో అలా మేము వెళ్తాము అని అంటారు. అప్పుడు కొత్త సృష్టి తయారవుతుంది. ఈ కార్యము వేరే ఏ ధర్మపితలు చేయలేదు. ఇబ్రహీం వచ్చారు, బుద్ధుడు వచ్చారు, క్రీస్తు వచ్చారు, గురు నానక్ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ధర్మ యొక్క ధారణలు అయితే చెప్పారు. వాళ్ళు పాతదనాన్ని వినాశనం మాత్రం చేయలేకపోయారు. పురాతన మాన్యతలు, పురాతన నియమాలు, పురాతన నమ్మకాలు, అంధవిశ్వాసాలు అవన్నీ నడుస్తూనే వచ్చాయి. ఇంకా కూడా ఎక్కువగా కూడా అయ్యాయి. ఎలా అంటే ఒక పాలతో నిండిన కుండ లేదా ఒక విషంతో నిండిన కుండలో ఒకరు ఎవరన్నా పాలు పోస్తూ వచ్చారు, పోస్తూ వచ్చారు. అయితే పాలతో నిండిన కుండ, అదే విషంతో నిండిన కుండ ఉంది, దాంట్లోపల ఎవరన్నా పాలు పోస్తూ వచ్చారు, పోస్తూ వచ్చారు. అది ఏమైనా అప్పుడు ప్యూర్ పాలుగా అయిపోతుందా? ఎప్పటికైనా అవదు. పాలు పోస్తూ ఉండండి, పోస్తూ ఉండండి, అది ఎప్పటికీ కూడా పాలు అవ్వదు. పైగా ఆ పాలు కూడా విషం అయిపోతాయి. అదే విధంగా ఈ లోకంలో ఎన్నైతే ధర్మాలు వచ్చాయో వాటన్నింటికీ కూడా హిస్టరీ ఉంది. 2500 సంవత్సరాలది. దానికన్నా ముందు ఏ గురువు రాలేదు. 2500 సంవత్సరాలకు ముందు ఎవరి దగ్గర హిస్టరీ కూడా లేదు. మొత్తం అందరికన్నా ముందు ఈ లోకంలో మనుష్య గురువు వచ్చారు, ఇబ్రహీం. తర్వాత మహాత్మా బుద్ధుడు, తర్వాత గురు నానక్, మహమ్మద్, ఇలా వగేర వగేర వస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంతమంది వచ్చారో వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ విషయాలు వినిపించారు. సమయానుసారం టైం టైంకి వచ్చి వాళ్ళు ఈ సృష్టి రూపి నాటక రంగంపై ఈ సృష్టి రూపి ఇల్లును రిపేర్ చేస్తూ వచ్చారు.
Yeah.
ఇబ్రహీం వచ్చి అరబ్ దేశాలలో రిపేర్ చేశారు, అరబ్ దేశాలలో ఇస్లాం ధర్మం స్థాపన చేశారు. మహాత్మా బుద్ధుడు వచ్చి చైనా జపాన్ ఈ తూర్పు దేశాలలో రిపేరింగ్ చేశారు, కొత్త ధర్మం నడిపించారు. క్రైస్తు వచ్చి యూరోపియన్ దేశాలలో అతను క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశాడు. వీళ్ళందరికీ కూడా తిథి తారీఖులు ఉన్నాయి. కానీ సనాతన ధర్మం గురించి ఎవరికీ తెలియదు ఇది ఎప్పుడు స్థాపన అయింది అని, ఎవరు స్థాపన చేశారు అని, మరియు ఎలా స్థాపన చేశారు అని దాని హిస్టరీ కేవన్ భగవంతుడే వచ్చి చెప్తారు. ఈనాటి మనిషి గురువులు ఆ శాస్త్రాలు అయితే రాశారు. కానీ ఆ శాస్త్రాల్లో ఏదైతే రాశారో అది ఎవరన్నా చెప్పగలుగుతారా ఇది భగవంతుడు రాశారు అని? ధర్మపితలు వస్తారు, వాళ్ళు ఏమన్నా పుస్తకాలు రాసి వదిలిపెట్టి వెళ్తారా? క్రైస్ట్ వచ్చినా, మహమ్మద్ వచ్చినా, శంకరాచార్యులు వచ్చినా, శంకరాచార్యులు వచ్చినా వాళ్ళు ఏమన్నా పుస్తకాలు రాసి వెళ్ళారా? లేదు. వాళ్ళైతే ముఖం తోటి డైరెక్ట్ గా చెప్పారు వచ్చి. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత జ్ఞానం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ విషయాలన్నీ కూడా కూర్చుని రాశారు. అవే ధర్మగ్రంథాలు అయ్యాయి. అలాగే భగవంతుడు ఈ సృష్టిపైన వచ్చినప్పుడు ఆయన ఏమి కూర్చుని ఏదో గీతను రాసేసి వదిలిపెట్టి వెళ్ళరు. దానినే శ్రీమద్ భగవద్గీత అంటారు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు గానం చేసినటువంటి జ్ఞానం యొక్క గీతం. ఆయన వచ్చి ఏ జ్ఞానం యొక్క గీతాన్ని గానం చేస్తారో ఆ గీతను ఆయన ఏమి రాసి వెళ్ళరు. కాబట్టి ఈనాడు మనం దొరుకుతున్నటువంటి ఆ సంస్కృత గీత అది ఏమి భగవంతుడు రాసింది కాదు. ఏమంటారంటే వ్యాస భగవంతుడు రాశారు అని. ఇప్పుడు భగవంతుడిని అయితే ఎంతో మందిని చేసేసారు, వ్యాస భగవంతుడు అనాలా, రాముడు భగవంతుడు అనాలా, కృష్ణుడు భగవంతుడు అనాలా, 24 అవతారాలు చెప్పారు. ఒకవేళ ప్రశ్న వస్తుంది ఏంటంటే భగవంతుడినే అసలు కృష్ణుడినే భగవంతుడు అని అనుకుంటే గనక ద్వాపర యుగంలో వచ్చి అంతంలో వచ్చి ఆయన మహాభారత యుద్ధం చేయించారు. అయితే పాపి కలియుగం స్థాపన చేసేమైనా వెళ్ళారా? లేదు. అయితే అరే భగవంతుడు వచ్చి పాపి కలియుగం యొక్క స్థాపన ఎందుకు చేస్తారు? భగవంతుడు వచ్చి సత్యుగం స్థాపన చేస్తారా లేదా పాపి కలియుగం స్థాపన చేస్తారా? పాపి కలియుగం స్థాపన చేస్తారా? భగవంతుడు వస్తే లోకానికి ఉత్థానం చేస్తారా లేక పతనం చేస్తారా? లేదు. ఇవన్నీ కూడా మనుషులు రాసినటువంటి పుస్తకాలు. ఈ పుస్తకాలలో అగడం బగడం ఇష్టం వచ్చినట్టు రాసేశారు. ఒకవైపు చెప్తారు రామరాజ్యం ఉండింది, రామరాజ్యంలో చాలా సుఖశాంతులు ఉండేవి అని అంటారు. ఇంకోవైపు రాసేశారు రాముని యొక్క సీతని ఎత్తుకుపోయారు అని, రావణరాజ్యం ఉండిందని. ఎవరో ఏమో అన్నారు. అప్పుడు బాబా అన్నారు ఇటువంటి విషయాలు ఎన్నో రాశారు, దాని బుద్ధితో ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలు రాశారు. వాళ్ళు ఎలాంటి విషయాలు రాశారంటే వాటి ద్వారా ఈనాటి మనుషులు నాస్తికులైపోతూ వస్తున్నారు. అసలు విషయం ఏదైతే ఉందో ఆ అసలు విషయం గురించి ఏం చెప్తారంటే దాన్ని కవి అయినా కవికైనా తెలుస్తుంది లేదా రవికైనా తెలుస్తుంది అంటారు. లేకపోతే జ్ఞానసూర్య పరమాత్మయే సృష్టిపైన రావాలి, అప్పుడు ఆయన అసలు విషయం అర్థం చేయించగలుగుతారు. లేకపోతే ఆ కవులు ఎవరైతే ఆ కవితలు రాశారో వాళ్ళు భారతం అవని భాగవతం అవనండి, లేకపోతే రామాయణం అనండి, వాల్మీకి రామాయణం అనండి, దేని ఆధారంపైతే దేని ఆధారంతో అయితే తులసీకృత రామాయణం రాయబడిందో. ఇప్పుడు ఆ కవులైతే ఇప్పుడు లేరు, మరి ఆ వ్యాఖ్యలు ఎవరు చేస్తారు? సరైన వ్యాఖ్యానం అయితే వాళ్ళే ఇవ్వగలరు. ఈనాడు మనుషులందరూ కూడా వికారులైపోతున్నారు. వికారి మనుషుల యొక్క బుద్ధి కూడా ఎలా ఉంటుంది? వికారి బుద్ధి వికార బుద్ధితోటి అర్థం చేస్తే గనక అది కూడా అనర్థం చేసేస్తారు. కాబట్టి ఆ వేదశాస్త్రాలలో కవి హృదయాలు ఏదైనా హృదయంతో ఏదైతే రాశారో ఆ కవి ఏదైతే రాశారో జ్ఞానసూర్య రవియే ఈ సృష్టి పైన ఎప్పుడైతే దిగుతారో అప్పుడు ఆయనే వచ్చి వీటి యొక్క రహస్యాలు చెప్తారు. ఆయనే వచ్చి శాస్త్రాల యొక్క సారం చెప్తారు, అర్థం చేయిస్తారు. ఆ శాస్త్రాలు ఈయన ఇప్పుడు వచ్చి సారం అర్థం చెప్తున్నారు. ఏదైతే జన్మతోటి మనకు లభించినటువంటి ఈ వరదానము బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తే గనక ఆ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మిగతా ఆ శాస్త్రాలన్నీ కూడా పురాతన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో పరంపర నుంచి వస్తున్నటువంటివి వాటిని అంధశ్రద్ధాపూర్వకంగా అనుసరిస్తూ ఉంటే గనక ఏ సమస్యకు సమాధానం దొరకదు. శాస్త్రాలు అబద్ధం కాదు, కవుల యొక్క సత్యమైన హృదయం రాసింది, కానీ వాటి యొక్క అర్థాల అనర్థం చేశారు. వాటి యొక్క సరైన అర్థము భగవంతుడు వచ్చి చెప్తున్నారు. కాబట్టి వేదశాస్త్రాల్లో ఏమైతే రాశారో వాటి యొక్క సారము భగవంతుడు వచ్చి చెప్పవలసి వస్తుంది. ఆయన స్వయం వచ్చి చెప్పనంత వరకు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎప్పటిదాకైతే అర్థం కాదో అప్పటిదాకా కూడా కర్మ అకర్మ వికర్మ గతిని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు భగవంతుడు తనే వచ్చి స్వయంగా చెప్తున్నారు, నేనైతే నిరాకారుణ్ణి. భూత ప్రేతాలు వేటికైతే సూక్ష్మ శరీరం ఉందో అవే కనిపించవు. వాటికైతే కనీసం దివ్య ప్రకాశమైన ఆకారి శరీరం అయితే ఉంటుంది. నాకైతే ఆ సూక్ష్మ శరీరం కూడా లేదు. స్థూల శరీరం విషయమే విడిచిపెట్టండి. నేనెవరినైతే నిరాకార నిరంజన్లు అని చెప్పబడుతున్నానో, ఎలా మీ ఆత్మ నిరాకారంగా ఉందో అలాగే నేను కూడా నిరాకారంగా ఉన్నాను. పాము యొక్క తండ్రి పాములాగా పొడవుగా ఉంటుందా, లేకపోతే ఏనుగలాగా లావుగా దొడ్డుగా ఉంటుందా? పాములాగా పొడవుగా ఉంటుంది. పురుగు పుట్ర యొక్క ఆకారం తండ్రి ఆకారము పురుగు పుట్రలానే ఉంటుందా, లేకపోతే వేరే ప్రకారమైన ఆకారం ఉంటుందా? పురుగు పుట్ర అలానే ఉంటుంది. అదే విధంగా మన ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, మన ఆత్మ ఎవరైతే ఉన్నారో దాని గురించి శాస్త్రాలలో కూడా ఏం చెప్పారంటే, అణోరణీయాంశ మనుస్మరేతియ, ఆత్మ అనురూపము ధృతి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే మనిషి శరీరం విడిచిపెడుతూ ఉంటాడో అప్పుడు భృగుటి మధ్యలో ప్రాణాన్ని ధ్యానం చేయాలి అని ఈ విషయము శాస్త్రాల్లో కూడా ఉంది కదా. ఏమనంటే ఆత్మ అతి సూక్ష్మ జ్యోతి అని, ఆత్మ భృగుటి మధ్యలో ఉంటుందని. ఎక్కడుంటుంది? ముక్కు మీద ఉంటుందా? లేదు. ఈ భృగుటి ఈ స్థానము ఏ స్థానంలో అయితే ఆత్మ ఉంటుందో ఆ స్థానాన్ని ఏమంటారంటే ఉత్తమాంగము అంటారు. ఎలాంటి అంగము? ఉత్తమాంగం. రాజు ఎక్కడైతే కూర్చుంటారో దాన్ని ఉత్తమమైన కుర్చీ అని అంటారు కదా. అయితే ఈ మొత్తం శరీరంలోని ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసేటువంటిది ఎవరు అని అంటే రాజు, అది ఆత్మ. ఆత్మ ఎక్కడైతే కూర్చుంటుందో దాన్ని ఉత్తమాంగము అంటారు. అక్కడ కూర్చొని మొత్తం శరీరాన్ని అది కంట్రోల్ చేస్తుంది.
ఆత్మ కంట్రోల్
ఎవరన్నా అడగవచ్చు, ఆత్మ ఒక చోట కూర్చుని మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక వేలిని తెగ కోసినప్పుడు ఆ వేలు కొట్టుకుంటుంది ఎందుకు అని. అది అలాగే కొట్టుకుంటుంది. ఎలాగంటే మనము ఒక రాతిని చేతితోటి విసిరితే ఎప్పుడైతే మన చేతి యొక్క వేగం ఎంతసేపు ఆ రాతిలో ఉంటుందో ఆ వేగం కారణంగా ఆ రాయి ముందుకు వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. ఆ వేగం సమాప్తమైనప్పుడు ఆ రాయి కింద పడిపోతుంది. అలాగే ఆత్మ యొక్క శక్తి మొత్తం శరీరం అంతా రక్తం ద్వారా పరిగెడుతూ ఉందో ఆ రక్తం యొక్క ఆ వేగము కణకణంలో ఉందో ఎప్పటిదాకా అయితే ఉందో అప్పటిదాకా అది ఎగురుతూ ఉంటుంది. ఎలాగైతే అందులో వేగం సమాప్తమైపోతుందో అప్పుడు అది ఎగరడము ఆగిపోతుంది. కాబట్టి ఆత్మ మొత్తం శరీరంలో వ్యాపించింది అని కాదు, ఆత్మ అయితే తన కేంద్ర బిందువులో ఉంటుంది. ఇందిరాగాంధీకి తుపాకీ గుండు తుపాకీతో కొట్టే అతను ఒకవేళ అతనికి తెలిసి ఉంటే ఆత్మ ఇక్కడ ఉంటుంది అని ఒకే ఒక గుండుతోటి మొత్తం పని సమాప్తం చేసిండేవాడు. చాలా మంచిగా ఉండేది. ఒకే గుండుతోటి మొత్తం పని సమాప్తం అయి ఉండేది. కానీ ఆ అమాయకుడికి తెలీదు. అతను 28 గుళ్ళు ఛాతీలో కొట్టాడు. అయినా కూడా ఆమె బతికి ఉండే ఆశ మిగిలి ఉండింది. ఒక హాస్పిటల్ నుంచి రెండో హాస్పిటల్ కి, రెండో హాస్పిటల్ నుంచి మూడో హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉన్నారు. చెప్పే భావం ఏమిటి అని అంటే, ఒకవేళ బ్రుకుటిలో గనక గుండు కొట్టి ఉంటే లోకంలో ఏ శక్తి ఉండదు ఆ వాళ్ళను తిరిగి బతికించే శక్తి. శరీరంలో వేరే ఏ భాగంలో గుండు కొట్టినప్పటికీ కూడా డాక్టర్ రెడీగా తయారుగా ఉన్నట్లయితే, హాస్పిటల్ తయారుగా ఉన్నట్లయితే వాళ్ళు జీవించే ఆశ ఉంటుంది. ఈ బ్రుగుటిలో ఆత్మ ఏదైతే విరాజమానమై ఉందో దాని నుంచి దాని యొక్క వెలుగు ఈ కళ్ళ నుంచి వస్తుంది. వస్తుంది కదా, ఆ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు, ఆ స్టార్ వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ వెళ్ళిపోయిన కారణంగా కళ్ళు బటన్ లాగా అయిపోతాయి. ఎందుకంటే వెలుగు వెళ్ళిపోయింది. ఆత్మ ఎలా అంటే చాలా ఒక చిన్న రకమైనటువంటి, ఎలాగైతే గడియారం లోపల చిన్న బ్యాటరీ ఉంటుందే ఆ బ్యాటరీ లాంటి దాన్ని ఏమంటారు, సెల్ అంటారు.
ఆఖరికి ఇచ్చారు.
ఈ బ్యాటరీలు రూపి ఆత్మ ఒకరితోటి సాంగత్యంలో ఒకరిద్దరితోటి సాంగత్యంలో వచ్చేటప్పటికి డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. ఈ ఆత్మ ఈ శరీరం ద్వారా ఇతరులతోటి సాంగత్యం చేస్తుంది కదా, అప్పుడు ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, దాని యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మరి ఇది జన్మ జన్మాంతరాల నుంచి ఇదే క్రమము జరుగుతూ వచ్చింది. నాలుగు యుగాల చక్రము సతియుగ త్రేత ద్వాపర కలియుగాలు. మరి ఈ నాలుగు యుగాల్లో కూడా 84 జన్మల చక్రం తీసుకుంటుంది ఆత్మ. సంసర్గము సంపర్కంలో సంపర్కంలో వస్తూ ఉంటుంది, సాంగత్యంలో వస్తూ ఉంటుంది. అప్పుడు ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతూ వస్తుంది కదా. ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతుంది అని అంటే ఆత్మ డిశ్చార్జ్ అయిపోతుంది కలియుగం అంతం వచ్చేటప్పటికి. కలియుగం అంతంలో ఆఖరి 84వ జన్మలో ఈ బ్యాటరీ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోతుందో ఆ బ్యాటరీని చార్జ్ చేయడం కోసం అని ఆ చార్జ్ చేసేటువంటి ఆ సుప్రీం సోల్ ఆయన ఈ సృష్టి పైన వస్తారు. ఆ సుప్రీం సోల్ కూడా జ్యోతి బిందువు. బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా బిందువు. ఆ బిందు రూప తండ్రి రావడం వల్ల ఆత్మల యొక్క సాంగత్యము ఆ తండ్రితోటి కూడిన కారణంగా ఆ ఆత్మలకి ఏ శాంతి అయితే దొరుకుతుందో అది ఇతర ఏ మనుషుల ద్వారా కూడా లభించదు. వేరే వేరే మనుషులు అల్పకాల ప్రాప్తి చేస్తారు, కానీ ఆత్మకు ముక్తి జీవన్ముక్తి ఇవ్వడం అనేది ఇది ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు. ముక్తి దేని నుంచి? దుఃఖము బాధల నుంచి ముక్తి. జీవన్ముక్తి అంటే జీవన్ము ఉండాలి. జీవనంలో ఉంటూ కూడా ఆత్మ దుఃఖము భోగించకూడదు, సుఖము భోగించాలి. దుఃఖం నుంచి మనకి విముక్తి ఉండాలి మరియు సుఖము భోగించాలి. ఈ ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వము ఆ పరంపిత పరమాత్మయే వస్తారు. మరి ఏ ఇంకా ధర్మగురువులు ధర్మపితలు పరంపిత ధర్మగురువు ఇబ్రహీం బుద్ధు క్రైస్తులు ఇవ్వలేరు. ఆ ఇబ్రహీం బుద్ధు క్రైస్తులకు కూడా ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వము ఆయన నుంచే దొరుకుతుంది, ఆ సుప్రీం సోల్ నుంచే దొరుకుతుంది. ఆ నిరాకార తండ్రే వచ్చి ఇస్తారు. ఈ కానీ ఆయనైతే నిరాకారుడు. ఆయన గురించి శాస్త్రాల్లో అయితే చెప్పారు కదా, పాదాలు లేవు నడుస్తారు, చెవులు లేవు కానీ వింటారు, చేతులు లేకుండానే నానావిధ కార్యాలు చేస్తారు, నోరు లేదు కానీ అన్ని రసాలు భోగిస్తారు, మాట వాణి లేకున్నా కూడా శ్రేష్టమైన ప్రవచనాలు చేసే జోగి అని అంటారు కదా. ఆయనకి ముక్కు చెవులు కాళ్ళు చేతులు లేకపోతే గనక ఆయన అన్ని కార్యాలు ఎలా చేస్తారు? ఈ విద్వాంసులు ఈ గురువుల్ని కనుక అడిగితే గనక వాళ్ళేమంటారు, అరే ఆయన భగవంతుడు, ఆయన ఏమన్నా చేయగలరు అంటారు. భగవంతుడు వచ్చి మాయాజాలము చేస్తారా, ఇంద్రజాలం చేస్తారా? ఈ మాయాజాలం చేయడము ఇంద్రజాలం చేయడము ఇది అదములు చేసే పని, తేలికైన వాళ్ళు చేసే పని. భగవంతుడు తేలికైన వాడు కాదు. ఆయన ప్రకృతి యొక్క ఏ నియమాలు కూడా ఉల్లంఘించరు. భగవంతుడే వచ్చి ప్రకృతి యొక్క నియమాలను ఉల్లంఘిస్తే మరి ఇంకా వేరే వాళ్ళ గతి ఏం కావాలి? భగవంతుడు వచ్చి తిన్ననైన మాట చెప్తారు, రుజువైన మాట చెప్తారు. ఎలా అయితే మనిషి ఆత్మ చనిపోతే గనక అకాల మృత్యువు వల్ల చనిపోయినందువల్ల అతనికి సూక్ష్మ శరీరం దొరుకుతున్నప్పుడు ఆ సూక్ష్మ శరీరధారి ఆత్మ ఎవరో ఒకరి శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించగలదు కదా. అలాగే ఆ సుప్రీం సోల్ కూడా ప్రవేశిస్తారు. దీని యొక్క ప్రూఫ్ ఆ సంస్కృత గీతలో కూడా చెప్పారు, అందులో రాశారు ప్రవిష్టం అని. ఏమని? నేను ప్రవేశించే యోగ్యుడిని అని. ఎలా అయితే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తుందో ఆయన గర్భంలో ప్రవేశించరు, బంధనంలో రారు. ఆత్మ గర్భంలోకి ఎందుకు వస్తుంది, బంధనంలోకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు పాపపుణ్యాలు చేసి ఉంటారు. భగవంతుడు అయితే మొత్తం జ్ఞానం అంతా తెలిసిన ఆయన కర్మ అకర్మ వికర్మ గతి అంతా కూడా ఆయనకు తెలిసిన ఆయన ఆయన గర్భంలో వచ్చి ఎందుకు బంధించబడతారు? ఆయన బుద్ధిలో ప్రవేశిస్తారు. అయితే బుద్ధిలో ప్రవేశిస్తే ఎవరో అలా తప్ప అందరిలోనూ ప్రవేశిస్తారు ప్రవేశిస్తారా? అది మనిషి గురువులు ఏం రాసేసారంటే సర్వవ్యాపి అని రాసేసారు. సర్వవ్యాపి అని అంటే పురుగు పుట్రల్లో కూడా భగవంతుడు ఉన్నారు, మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నారు, ధర్మపితల్లో కూడా భగవంతుడు ఉండేవాడు, శంకరాచార్యులోను కూడా భగవంతుడు ఉండేవాడు, వ్యాసుల్లో కూడా భగవంతుడు ఉండేవాడు. అందరూ భగవాన్ భగవాన్ భగవాన్లు అయిపోయారు. ఉన్నతమైన ఆయన ఉన్నతమైన ఆయనలో ప్రవేశిస్తారా, లేకపోతే ఎవరిలోనైనా ప్రవేశించేస్తారా? ఆ భూత ప్రేతాలు ఉన్నాయంటే అవి కూడా వాటికి నిమిత్తమైన నిర్ధారితమైన శరీరంలో ప్రవేశిస్తారా, లేకపోతే ఏదో ఒక దాంట్లో ప్రవేశిస్తుందా? అది ఆ భూత ప్రేతాలు కూడా, వాటికి కూడా ఒక నిర్ధారితమైన శరీరం ఉంటుంది. అలాగే భగవంతుడు ఎవరైతే ఉన్నతోన్నతుడో, ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మపితలందరికన్నా ఉన్నతుడో, ఉన్నతోన్నతమైనటువంటి ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆయన కూడా ఈ సృష్టి రూపి నాటకంలో ఉన్నతోన్నతమైనటువంటి పాత్రధారి ఎవరైతే ఉన్నారో, హీరో హీరోయిన్, వాళ్ళల్లో వచ్చి పాటు చేస్తారు. ఎవరు హీరో హీరోయిన్? రామకృష్ణ ఆత్మలు. ఆ రామకృష్ణ ఆత్మల రూపంలో ఈ సృష్టి రూపి నాటక రంగంలో మొట్టమొదట ప్రవేశించి మొట్టమొదట తల్లి తండ్రి పాత్ర చేస్తారు. పిల్లల ముందు ఎవరు ముందు ప్రత్యక్షం అవుతారు, మాత లేకపోతే తండ్రియా, గురువా, లేకపోతే టీచరా? మాత ప్రత్యక్షం అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే కలియుగ అంతమవుతుందో, అలాగే పరంపిత పరమాత్మ ఈ సృష్టి మీద వచ్చి ఏ ఆత్మ అయితే సృష్టి రూపి నాటకంలో మొట్టమొదట పదహారు కళ్ళ సంపూర్ణంగా ఉండిందో, ఆయన గురించి మహిమ కూడా ఉంది. సర్వగుణ సంపన్నులు, పదహారు కళ్ళ సంపూర్ణులు, సంపూర్ణ అహింసకులు, మర్యాద పురుషోత్తములు అనే. ఆ పదహారు కళ్ళ సంపూర్ణైన ఆత్మ ఎవరైతే హే కృష్ణ నారాయణ వాసుదేవుగా ఉందో, అదే ఆత్మ జన్మ మరణ చక్రంలో వస్తూ వస్తూ మనుష్యుల సాంగత్యంలో వస్తూ వస్తూ మనుషుల యొక్క సాంగత్యంలో వస్తూ వస్తూ కలియుగం అంతంలో వచ్చి మీ నాలాంటి మామూలు మనిషిలాగా అయిపోతారు. సాధారణ ఆ సాధారణ మనిషిలో, ఆ ముసలి బ్రాహ్మణులో శివ పరమాత్మ వచ్చి ప్రవేశం చేస్తారు. ప్రవేశించి ఆయన పేరు బ్రహ్మ అని పెడతారు. బ్రహ్మనగా బ్రహ్మ అంటే బడిమా, బ్రహ్మా, బ్రహ్మ అనగా బడి పెద్ద, మా అనగా తల్లి, బడిమా పెద్ద తల్లి. అనగా ఈ సృష్టిలో ఎంత పెద్ద తల్లి అని అంటే, ఆయన కన్నా పెద్ద తల్లి పాత్ర ఈ సృష్టిలో ఇంకెవరు కూడా వేయరు. ఎలా? ఎలాగా? బ్రహ్మ ద్వారా ఏ బ్రాహ్మణ పిల్లలకి అయితే జన్మ లభించిందో, ముఖవంశావళి పిల్లలు అయ్యారో, ఆ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ పిల్లల్లో ఒక్క పిల్లవాడు కూడా ఈ విధంగా చెప్పరు. బ్రహ్మకుమార్ కుమారులలో ఏ ఒక్కరూ చెప్పరు ఈ బ్రహ్మ మాకు దుఃఖం ఇచ్చారు అని. దృష్టి మాత్రం కూడా ఎప్పుడు కూడా దుఃఖము ఇవ్వలేదు. వైబ్రేషన్ మాత్రంగా కూడా ఎవరు కూడా దుఃఖము అని అనుకోలేదు, దుఃఖం అనుభవం చేయలేదు. మరి కర్మేంద్రియాలతో దుఃఖం అనుభవం చేసే మాటే లేదు. ఇటువంటి జగన్య పాపం అనుభవం చేయించడము అనేటువంటి ఈ కార్యము బ్రహ్మ ద్వారా ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడూ కూడా సహనం పాటించారు. ఎలాగైతే తల్లి పిల్లల కోసం అని సహనం వహిస్తుందో, లోకంలో మరి ఏ సంబంధము ఈ విధంగా సహనం వహించారు. అలాగే బ్రహ్మ కూడా సహనం వహించి సౌహార్దపూర్వకంగా తన పిల్లలందరికీ పాలన చేశారు. ఇప్పటికి కూడాను వేల సంఖ్యలో బ్రహ్మకుమారి ఆశ్రమాలు స్థాపించబడి ఉన్నాయి. ఏ పాత బ్రహ్మకుమార్ కుమారి ఇది చెప్పరు ఏంటంటే బ్రహ్మ మాకు దుఃఖం ఇచ్చారు అని. కాబట్టి బాబా శాని పాటు చేశారు కాబట్టి మాత రూపంలో కృష్ణుని యొక్క ఆఖరి శరీరంలో ఆయన పేరు దాదా లేఖరాజు ఉండేది. ఆయన పేరు బ్రహ్మ అని పడింది. ఆ బ్రహ్మ ద్వారా బ్రహ్మ వత్సల యొక్క బ్రహ్మ పిల్లల యొక్క సృష్టి జరిగింది, రచన జరిగింది. కానీ ఏమవుతుందంటే బ్రహ్మ ద్వారా ఏ సృష్టి అయితే జరుగుతుందో, ఏ పిల్లలైతే పుడతారో, బ్రాహ్మణ వంశీలు అంటారో, బ్రాహ్మణులు అని చెప్పబడతారో, వాళ్ళల్లో రెండు రకాల పిల్లలు సృష్టించబడ్డారు. ఒకళ్ళు కుక్కవంశావళి, ఒకళ్ళు ముఖవంశావళి. ముఖవంశావళి అని ఎవరినంటారంటే బ్రహ్మ ముఖం ద్వారా వినిపించినటువంటి శివవాణీలన్నీ ఎవరైతే విని ధారణ చేస్తారో వాళ్ళని అంటారు. అలాగే ఇతరులకు కూడా ఆ జ్ఞానవాణిని ధారణ చేయిస్తారు. వాళ్ళు ముఖవంశావళి బ్రాహ్మణులు, వాళ్ళు దేవతలు అయ్యేటువంటి వాళ్ళు. మరి ఇంకొకరు ఎవరంటే వాళ్ళు ముఖం నుంచి వచ్చిన వాణికి ఎక్కువ ధ్యానం ఇవ్వరు. వాళ్ళు బ్రహ్మ యొక్క శరీరానికి ధ్యానం ఇస్తారు, ప్రియారిటీ ఇస్తారు. బ్రహ్మ బాబా ఎవరైతే దాదా లేఖరాజు ఆయన పేరో, సింధు హైదరాబాద్ లో ఆయన బ్రాహ్మణుడు. ఆయన యొక్క ముఖము చాలా అందంగా తెల్లగా, ఆయన యొక్క శరీరము ఒడ్డు పొడువుగా, చాలా ఆకర్షకమైనటువంటి వ్యక్తిత్వము ఉండింది. కానీ ఎవరైతే ఆయన ముఖం నుంచి వచ్చిన వాణి పైన ధ్యానం ఇవ్వలేదో, వాళ్ళ దృష్టి అంతా కూడా ఆయన యొక్క అందమైన ముఖము శరీరం పైన వాళ్ళ దృష్టి వెళ్ళిపోయింది. అటువంటి ఆత్మలు వాళ్ళు ఆయన యొక్క ఒడితో ప్రేమించడం మొదలుపెట్టారు. కాబట్టి ఎవరైతే ఆయన ఒడితోటి సుఖం తీసుకున్నారో, ఆయన ముఖం నుంచి వచ్చే శివవాణిని గుర్తుపట్టలేదో, అప్పుడు వాళ్ళు దేహం పిల్లవాడయ్యారా, లేకపోతే ఆత్మిక పిల్లవాడైనా ఆత్మ అయ్యారా? దేహం పిల్లవాడయ్యారు. కాబట్టి ఎవరైతే దేహం పిల్లలు అవుతారో, అవ్వడము బ్రహ్మ యొక్క పిల్లలే, కానీ వాళ్ళు దేహభ్రాంతితోటి పుట్టుకొచ్చారు, వాళ్ళు అసురులు అవుతారు. అదే బ్రహ్మ యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరవుతారో, వాళ్ళు దేవతలు అవుతారు. దేవత అంటే వాళ్లకు ఇవ్వడమే ఇవ్వడం గానే ఎవరి నుంచి తీసుకునే కోరిక ఇచ్చ ఉండదు. మరి దైత్యులు ఎవరైతే ఉంటారో, రాక్షసులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు బాహుబలంతో ఉంటారు. బాహుబలాన్ని ప్రయోగించే వాళ్ళుగా ఉంటారు. వాళ్లలో ఆత్మికతనము ఉండదు, ఆత్మికతనము ఉండదు. కాబట్టి రెండు రకాల బ్రాహ్మణులు బ్రహ్మ నుంచి సృష్టించబడ్డారు. ఒకళ్ళు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు లాంటి బ్రాహ్మణులు, వాళ్ళు కూడా బ్రహ్మ యొక్క పిల్లలే. మరి గురు వశిష్ఠు, విశ్వామిత్రులు లాంటి వాళ్ళు, వేళ్ల మీద లెక్కబెట్టబడే పురుషార్థి బ్రాహ్మణులు. కాబట్టి ఏ పురుషార్థి బ్రాహ్మణులు జన్మించారో ఆ పురుషార్థి బ్రాహ్మణులు సంఖ్యలో చాలా తక్కువ మంది ఉంటారు. అదే విషయము ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో బ్రహ్మ ద్వారా ఏ సృష్టి అయితే జరిగిందో ఆ రెండు రకాల బ్రాహ్మణులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎవరైతే మురళి పైన ముఖం నుంచి వచ్చిన వాణికి ఎవరైతే విలువ ఇస్తున్నారో, వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, మురళిలలో ఎవరికైతే మురళితో ప్రేమ ఉంటుందో వాళ్ళకి మురళీధరుడితో ప్రేమ ఉంటుంది అన్నారు. మురళితో ప్రేమ లేకపోతే గనక మురళీధరుడితో కూడా ప్రేమ లేదు అని అర్థం. ఇప్పుడు బ్రహ్మకుమారి ఆశ్రమాలకి వెళ్ళి చూస్తే కనుక బ్రహ్మ ద్వారా శివుని యొక్క వాణి ఏదైతే ఉందో ఆ వాణి యొక్క క్యాసెట్లన్నీ ఎక్కడ మాయమైపోయాయి? ఎందుకు మాయమైపోయాయి? ఆ క్యాసెట్లు ఎందుకు దొరకట్లేదు? ఈ లోకంలో, ప్రస్తుత ప్రపంచంలో ఎంతమంది అయితే గురువులు ఉన్నారో వాళ్ళందరివి కూడా క్యాసెట్లు తయారు చేసి పెట్టుకుంటున్నారు కదా. వాళ్ళు లోకంలో వాళ్ళందరూ సురక్షితం చేసి పెట్టుకుంటున్నారు కదా. అయితే బ్రహ్మ కుమారుల్ని అడిగితే ఈ బ్రహ్మ నుంచి వచ్చిన వాణిని వాళ్ళు సురక్షితం చేసి ఎందుకు పెట్టలేదు అని అడిగితే, దాన్ని ఎందుకు నష్టం చేశారు అంటే, ఎందుకంటే వాళ్ళు ముల్లి పైన ధ్యానం పెట్టలేదు. వాళ్ళకి జ్ఞానం ముల్లి మీద వాళ్లకు విశ్వాసం లేదు, నిశ్చయం లేదు, వాళ్ళకి ప్రేమ లేదు. వాళ్ళకి ముల్లి పైన ప్రేమ లేదు, వాళ్ళకి ప్రేమ ఉంది ఆ దేహధారి వ్యక్తి పైన. నిజానికి మరి ఆ మురళిలోనే చెప్పారు ఈ బ్రహ్మ. బ్రహ్మ కుమారుని అడిగితే ఈ వాణిని ఎందుకు సురక్షితం చేసి పెట్టలేదు అని అంటే, వాటిని ఎందుకు నష్టం చేశారంటే, ఎందుకంటే వాళ్ళు మురళి పైన ధ్యానం పెట్టలేదు, మురళితో వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ ప్రేమ ఉంది ఆ దేహదారి వ్యక్తితోటి. నిజానికి అదే మురళిలో ఇది కూడా చెప్పారు ఏంటంటే, ఈ బ్రహ్మని స్మృతి చేయవద్దు, ఇతని ఫోటో కూడా పెట్టవద్దు. ఇతని ఫోటో పెట్టినా కూడా పతితులు అయిపోతారు. కానీ వాళ్లకు బ్రహ్మ యొక్క వాణి పైన వాళ్ళ ధ్యానమే లేదు. ఒక చెవితో విన్నారు, ఇంకో చెవితో వదిలిపెట్టేశారు. చూస్తే గనక ఈ లోకంలో ఎన్ని ధర్మ సంప్రదాయాలు ఉన్నాయో అన్నింటికన్నా కూడా ఎక్కువ ఫోటోలు ఎక్కడ తీశారు? బ్రహ్మకుమారి ఆశ్రమాల్లో ఫోటోలు తీశారు. బాబా ఏం చెప్తున్నారంటే, ఇతరులకు అర్థం చేయించడానికి త్రిమూర్తిలో బ్రహ్మ యొక్క ఫోటో ఉండనే ఉంది, విడిగా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ఇతరులకు సేవ చేసేటువంటి విషయమైతే అదైతే లక్ష్యము వేరే ఉంది. కానీ సింగిల్ ఫోటో పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయితే అవుతుంది. కానీ దేవతా ధర్మం యొక్క స్థాపన అవదు, ఆ శరీరం ద్వారా అవదు. ఎవరైతే దాదా లేఖరాజు అనే పేరుతో విఖ్యాతమై ఉందో, అందుకే లోకంలో బ్రహ్మ యొక్క మూర్తులు తయారు కావు. మూర్తులకి పూజ జరగదు, మందిరాలు కూడా లేవు. మరి విష్ణు శంకర్లకు మందిరాలు తయారవుతున్నాయి. ఎందుకంటే లోకంలో అందరూ ఎవరికి పూజ చేస్తారంటే, ఎవరైతే సిద్ధిని పొందారో వాళ్ళకి. ఈయన ద్వారా పని అయితే ఆరంభమైంది, కానీ సిద్ధి ప్రాప్తి పొందలేదు, కార్యం సంపన్నం అవలేదు. ఎవరైతే కార్యం సిద్ధి పొందలేదో వారిని లోకము ఒప్పుకోదు. కాబట్టి ఆ శంకర్ని మూర్తి, ఆ విష్ణు రూపము వీళ్ళ యొక్క మూర్తి తయారవుతుంది, మందిరాలు తయారవుతాయి, మందిరాలు మూర్తులు తయారవుతాయి. ఎందుకంటే సిద్ధి పొందారు, సిద్ధి ప్రాప్తించుకున్నారు. బ్రహ్మ అయితే 68లో శరీరం వదిలేశారు. ఆ కృష్ణుని యొక్క పాత్ర ఏదైతే ఉందో అది బ్రహ్మ యొక్క రూపంలో నడిచింది. ఇప్పుడైతే ఆ ఆత్మ అకాల మృత్యువుతో శరీరం వదిలిపెట్టింది. ఇప్పటిదాకైతే డాక్టర్ వచ్చే లోపునే ఆయన యొక్క ప్రాణం అనే పక్షి ఎగిరిపోయింది. కాబట్టి ఆయనకు సూక్ష్మ శరీరం ధారించవలసి ఉంది. ఇప్పటికీ కూడా సూక్ష్మ శరీరం ధారణ చేసి గుల్జార్ దాది అనేటువంటి బ్రహ్మకుమారి ఉన్నారు, ఆమెలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించి మరి ఆయన తన యొక్క ఏదైతే వినిపించాల్సి ఉందో అది వినిపిస్తారు. ఏం వినిపిస్తారు? ధారణ విషయాలు వినిపిస్తారా? ధారణ విషయాలు ఎందుకు వినిపిస్తారు? జ్ఞానం విషయాలు ఇంత ఎందుకు వినిపించారు? ఎంతైతే పరమాత్మ శివుడు ఆయన శరీరంలో వచ్చి వినిపించి వెళ్ళారు. కారణం ఏంటంటే ఎందుకంటే ఆయన జన్మ జన్మాంతరాలకి దేవాత్మ. ఈ సృష్టి రూపి నాటక రంగంలో దేవతా రూపంలో మొట్టమొదట జన్మ తీసుకునేటువంటి ఆత్మ ఆయన. సృష్టి రూపి నాటక రంగంలో మొట్టమొదటి ఆకు దేవాత్మ రూపంలో. దేవాత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మ దివ్యవాణియే నేర్పిస్తుంది కదా, వినిపిస్తుంది కదా. దివ్యత ధారణ చేసేటువంటి వాణి నేర్పిస్తుంది కదా. జ్ఞానం యొక్క వాణి వినిపిస్తుందా? ఆ శివుని యొక్క వాణి ఏదైతే ఉందో దానికి మురళి అనేదైతే పేరు ఉందో ఆ మురళి గురించి మహిమ చేస్తారు శాస్త్రాల్లో. మురళి, నీ యొక్క నీ లోపల ఇంద్రజాలం ఉంది అని. ఆ వాణి కృష్ణుని యొక్క ఆఖరి శరీరము బ్రహ్మ ద్వారా వినిపించబడింది. అందుకని శాస్త్రాల్లో ఏం రాసేశారంటే ఇది కృష్ణుని యొక్క రథము అని. ఏమని? రథం అనగా శరీరం. శాస్త్రాల్లో కూడా ఇది రాశారు, శరీరం రథం విధి ఇంద్రియాణి హయాన్యావు అని. శరీరాన్ని ఏమనుకో, రథం అనుకో, ఇంద్రియాలని ఏమనుకో, గుర్రాలు అనుకో. కాబట్టి ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను కంట్రోల్ చేయడం కోసం ఆ కృష్ణుని యొక్క ఆఖరి శరీర రూపి రథములో ఆ పరమాత్మ శివుడు నిరాకారుడు ప్రవేశించి వాణి నడిపించారు. వాణి అనండి లేదా జ్ఞాన బాణాలు అనండి. ఆ జ్ఞాన బాణాలతో ఆయన ఆ మొత్తం పని అంతా చేశారు, ఆ మొత్తం కార్యమంతా చేశారు. ఈ కార్యం ద్వారా ఆ కార్యం ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపన కార్యము తప్పకుండా జరిగింది. అది బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన. బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన జరిగింది. దేవత కూడా ఎవరూ అవలేదు. ఆ బ్రాహ్మణులు కూడా రెండు రకాలు అయిపోయారు. ఒకళ్ళు శ్రేష్ఠ బ్రాహ్మణులు, వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. మిగతా అందరూ నిష్కృష్ట బ్రాహ్మణులు, నీచకోటి బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి ఎన్ని గోత్రాలని చెప్తారు? 9 గోత్రాలని చెప్తారు. 9 గోత్రాలు అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే లోకంలో ఇప్పుడు 9 ధర్మాలు ముఖ్యమైనటువంటివి. 10వ ధర్మం కూడా ఉంది, దశ యొక్క నాస్తిక ధర్మం. కానీ అతను ఆత్మను ఒప్పుకోడు, పరమాత్మను ఒప్పుకోడు, స్వర్గాన్ని ఒప్పుకోడు, నరకాన్ని ఒప్పుకోడు. ఎప్పుడైతే ఏ దాన్ని ఒప్పుకోరో, ఎప్పుడైతే పరమాత్మ తండ్రినే ఒప్పుకోడో, అప్పుడు అతనికి వారసత్వం ఎలా దొరుకుతుంది? కాబట్టి ఆ నాస్తికులలో ఏ ఒక్క ఆత్మ లేదు. ఎవరైతే రాజయోగం నేర్చుకొని జన్మ జన్మాంతరాలు రాజరికము ప్రాప్తి పొందే ఒక్క ఆత్మ కూడా లేదు భగవంతుడి తండ్రి నుంచి. లోకంలో డాక్టర్ల కాలేజీ ఉంది, వకీళ్ల కాలేజీ ఉంది, ఇంజనీర్ల కాలేజీ ఉంది, ఆ స్కూలు కాలేజీలలో చదివి చదివి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. అయితే లోకంలో ఇంతమంది రాజులు ఉండే రాజులు ఉన్నారు, చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు, మహారాజులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా రాజ్యం చేయడం ఎవరు నేర్పించారు, ఎప్పుడు నేర్పించారు, ఎలా నేర్పించారు? వాళ్ళంతటా వాళ్ళ నేర్చుకున్నారా? డాక్టర్ చదవడానికి వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోరు. డాక్టర్లకు కాలేజ్ ఉంది, ఇంజనీర్లకు కాలేజ్ ఉంది, లాయర్లకు కాలేజ్ ఉంది, అలాగే రాజులకు కూడా కాలేజీ ఉంటుంది. ఆ సద్గురు భగవంతుడు ఆయన వచ్చి రాజయోగం నేర్పించి జన్మ జన్మాంతరాలకి రాజ్యరికము ఇస్తారు. ఈ జన్మ జన్మాంతరాలకి రాజరికము ఏ మనిషి గురువులు నేర్పించలేరు. ఆ భగవంతుడు తండ్రే ఈ కలియుగం అంతంలో వచ్చి ఈ రాజరికం నేర్పిస్తున్నారు. మరియు ప్రతి కల్పకల్పము నేర్పిస్తారు. ఇప్పుడైతే భగవంతుడు వచ్చారు, రాజయోగం నేర్పిస్తున్నారు. గోకులేమో ఏమనుకున్నారంటే కృష్ణుడు రాజ్యం రాజయోగం నేర్పించారు అని. శ్రీకృష్ణుడు రాజయోగం నేర్పించారు. శ్రీకృష్ణుడు ఈ సృష్టి రూపి రంగమంచ నాటక రంగంలో మొట్టమొదటి ఆకు, మొదటి పిల్లవాడు. ఆయన మన మనుష్యాత్మల మధ్యలో మొట్టమొదటి ఆత్మ. అయితే ఈ సృష్టి రూపి నాటక రంగంలో మొట్టమొదటి జన్మ తీసుకునేటువంటి ఆయనకు తండ్రి కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రియే రామయ్య తండ్రి, రామాత్మ. ఆయన జన్మ జన్మాంతరాలు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కలియుగం అంతంలో శంకరుడు అనే పేరు రూపంతో ఈ లోకంలో ఈ విఖ్యాతము అవుతారు. అందుకే శాస్త్రాల్లో ఏం రాశారంటే శంకర్ని భక్తి ఎప్పుడు దాకా అయితే చేయరో అప్పుడు దాకా భగవంతుడిని ఎవరు పొందలేరు. ఎందుకనే ఎందుకంటే ఆ నిరాకార నిరంజనుడు శంకర నామరూపంలో ప్రవేశించి ఈ ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. ఆయననే పెద్దల్లో పెద్దయినటువంటి దేవత అని పిలువబడతారు. విష్ణుని పెద్ద దేవత అనరు, శంకరుని పెద్ద దేవత అంటారు. విష్ణువుని పెద్ద దేవత అనరు, శంకరుణ్ణి అంటారు. ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ముగ్గురు దేవతల్ని పెద్దగా చెప్తారు, పెద్దలుగా చెప్తారు. బ్రహ్మ విష్ణు శంకరులు. బ్రహ్మాదేవత, విష్ణుదేవత, దేవదేవ మహాదేవుడు అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆయన ఎటువంటి పని చేసి వెళ్తారంటే పరమాత్మ వేరే దేవతల ద్వారా చేయరు. ఎలాంటి కార్యము? వేరే ధర్మ పితలు వచ్చి వాళ్ళ యొక్క ధర్మాన్ని స్థాపన చేసుకుంటారు. కొత్త ధర్మం ఒకటి మొదలు పెట్టేస్తారు. కొత్త ధర్మఖండాలు స్థాపన అయిపోతాయి. కానీ పాత ధర్మాలని ఎవరూ కూడా స్థాపన చేయలేరు, అందరూ భయపడతారు. కొత్త ధర్మం మొదలు పెట్టేస్తారు, ఎవరూ కూడా అందరూ కూడా భయపడతారు. వినాశనం ఎవరు చేయలేరు, అందరూ కూడా భయపడతారు. ఈ ముల్లా మౌల్వి వీళ్ళందరితోటి ఎవరు ఎదుర్కోగలరు అని. భగవంతుడు తండ్రే ఈ సృష్టి మీద వచ్చి ఈ సృష్టి లోపల శంకరుణ్ణి ఎన్నుకుంటారు. ఆయనలో ప్రవేశించి ఆ శివశంకరులు ఒక్కటే అని చెప్పబడతారు. లేకపోతే శివుని పేరైతే శివుని పేరు యొక్క అర్థమైతే కళ్యాణకారి, శంకర్ని అర్థమేమో సంహారకారి, సంహారకర్త. ఎక్కడ లోకాన్ని సంహారం చేసే ఆయన, ఎక్కడ లోకంలో కళ్యాణం చేసే ఆయన, ఈ రెండు పేర్లు కలిపేసి ఒకటేలా చేసేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే ఒకే శరీరంలో ఇద్దరు ఆత్మలు ప్రవేశిస్తున్నారు. ఒక్కరు శరీరధారి యొక్క పేరైతే పడుతుంది శంకరుడు అని, అయితే ఆయనలో మూడవ నేత్రము ఏదైతే చూపిస్తారో ఆ మూడవ నేత్రం యొక్క పేరు శివనేత్రము. ఆ శివ భగవంతుడే ఆయనలో ప్రవేశిస్తారు. శివ భగవంతుడు ప్రవేశిస్తారు, మరి ఆయన మస్తకంలో చంద్రుడిని కూడా చూపిస్తారు. ఆ చంద్రుడు ఎవరి గుర్తు? ఆ కృష్ణుడు చంద్రుని యొక్క గుర్తు, కృష్ణ చంద్రుని ఆత్మ యొక్క గుర్తు. ఆ చంద్రుడు ఒకనాడు 16 కళ్ళ సంపూర్ణుడుగా కూడా అవుతారు. సత్యగమ ఆదిలో ఆ చంద్రుడు 16 కళ్ళ సంపూర్ణుడుగా ఉండేవాళ్ళు. కలియుగ అంతంలో ఆయన చతుర్దశి చంద్రుడుగా అయిపోతారు. అర్ధచంద్రుడు అదే దాదా లేఖరాజు ఆత్మ శరీరం వదిలిపెట్టి శంకరంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఒకే శరీరంలో మూడు ఆత్మలు కార్యం చేస్తున్నాయి. ఒకరు శరీరధారి ఆత్మ రామాత్మనండి, శంకరనండి, శంకరుడు అనగా మిత్ అంటారు కదా, శంకరుడు మోసకారు అని. శంకర్ కపాస అంటారు, వర్ణ శంకరము అని కూడా అంటారు. తులసిదాసు రాశారు కదా ఈ లోకంలో అందరూ కూడా వర్ణ సంకరం అయిపోయారు అని, ఎవరు పక్క బ్రాహ్మణులు లేరు అని, ఇంత వ్యభిచారం వ్యాపించిందని. అంటే ఒకే శరీరంలో మూడు ఆత్మలు కార్యం చేస్తున్నాయి, మిక్స్ అయ్యి. ఆయననే అంటారు శంకరుడు. వాస్తవానికి అదే ఉంది రాముని యొక్క శరీరం. సృష్టి ఆదిలో ఆయన రాముడు, ఆయనే కలి అంతంలో శంకర్ నామరూపంతో విఖ్యాతమవుతారు. ఆ బ్రహ్మకుమారిలలో నుంచి ఒక బ్రాహ్మణ పిల్లవాడు బయటకు వచ్చారు. బ్రాహ్మణులకు జంధ్యం చూపిస్తారు కదా, శంకరుడు ఆయనకు కూడా జంధ్యం చూపిస్తారు. యజ్ఞోపవీతం చూపిస్తారు కదా, అంటే తప్పకుండా ఆయన కూడా బ్రాహ్మణులే అయి ఉన్నారు కదా. ఎవరో బ్రాహ్మణ పిల్లవాడే, ఆయన కూడా బ్రహ్మ యొక్క పిల్లవాడే. ఆయన బ్రహ్మ యొక్క పిల్లల మధ్యలో చాలా పెద్ద జ్ఞాని పిల్లవాడు అవుతారు. ఆయన పేరే శంకరుడు అని పేరుతారు. బ్రహ్మ యొక్క చాలా పెద్ద కుమారుడు కూడాను. ఆయన పేరు శాస్త్రాలలో ఏం చెప్పారు? సనత్ కుమార్. సనత్, సనాతన్, సనందన్, సనత్ కుమార్. వాళ్ళల్లో అందరికన్నా ఎక్కువ జ్ఞాని సనత్ కుమార్. జ్ఞానము లెక్క ప్రకారము ఎవరిలో అయితే జ్ఞానం ఎక్కువ ఉంటుందో వాళ్ళనే పెద్దవాళ్ళు అని ఒప్పుకుంటారు. ఎవరైతే సనత్ కుమారు బ్రాహ్మణ కుమారుడే, బ్రహ్మ యొక్క కుమారుడు ఉన్నారో ఆ బ్రాహ్మణ కుమారుడే తన యొక్క 5-7 సంవత్సరాల వయస్సులో అవస్థలో శంకరుడు అనే పేరుతో, యోగేశ్వరుడు అనే పేరుతో ఈ ప్రపంచంలో విఖ్యాతం అవుతారు. యోగేశ్వరుడు అంటే యోగుల యొక్క ఈశ్వరుడు. ఆ యోగేశ్వరులో పరమాత్ శంకర్లో ఆ శివుడు ప్రవేశించి ఆయన రాజయోగాన్ని నేర్చుకొని మరియు నేర్పించడానికి నిమిత్తం అవుతారు. అప్పుడు ఈ లోకంలో ఆయన ఈ సంసారం, ఈ ప్రపంచంలో ధర్మం అనే పేరుతో అధర్మం ఏవైతే వ్యాపించి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆయన ఖండనం చేస్తారు. ధర్మ సంస్థాపన చేయటానికి ఎన్ని అధర్మాలున్నాయో వాటన్నింటికీ నాశనం చేస్తారు. మరియు సుందర కార్యం చేసేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ స్థాపన చేస్తారు. బ్రాహ్మణుల యొక్క పని జ్ఞానం ఇవ్వడము, జ్ఞానం తీసుకోవడము. దీని అతిరిక్తంగా దీనికి ఇది కాకుండా వేరే ఏదన్నా పనులు చేస్తున్నారు అని అంటే వాళ్ళను బ్రాహ్మణులు అని చెప్పరు. జన్మతో బ్రాహ్మణులని కాదు, ఎవరి యొక్క కర్మ అయితే జ్ఞానం ఇవ్వడము, జ్ఞానం తీసుకోవడము, అది వాళ్ళనే బ్రాహ్మణులు అని అంటారు. బ్రహ్మచారులు, ఏదైతే బ్రహ్మ యొక్క ఆచరణ ఉందో అదే ఈ బ్రాహ్మణుల యొక్క ఆచరణలో కూడా ఉంటుంది. బ్రహ్మ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ తండ్రి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అటువంటి దండాల నుంచి, అటువంటి వ్యాపారాల నుంచి దూరంగా ఉంటారు. వాళ్లకు వాళ్ళ యొక్క పొట్ట పోషణ చింత ఉండదు. ఎవరికైతే వాళ్ళ యొక్క పొట్ట చింత ఉంటుందో వాళ్ళ పేరు వైశ్యులు అని పడింది. ద్వాపరంలో వైశ్యులు ఉంటారు. విశేష ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయి? పొట్టలో ఉంటాయి. అక్కడి నుంచే విశస్సు సంతానము పుట్టుకు వచ్చింది ద్వాపర యుగం నుంచి. అది ద్వైతవాది యుగము. ఆ ద్వైతవాది యుగంలో రెండు విషయాలు, రెండు మాటలు మొదలవుతాయి. రెండు ధర్మాలు మొదలవుతాయి, రెండు మతాలు మొదలవుతాయి. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్, వీళ్ళ యొక్క ధర్మాలు స్థాపన అవుతాయి. ఈ సనాతన ధర్మము పోగొట్టుకోబడుతుంది. ఈ సనాతన ధర్మము ఈ ప్రపంచంలో ఏదైతే వ్యాపించిందో దాని యొక్క అనేక కొమ్మలు వచ్చేస్తాయి. హిందువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, వేరే ధర్మాల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది, దానికి కారణం ఏమిటి? అన్నిటికన్నా పెద్ద ధర్మము సనాతన ధర్మం అయినప్పుడు, హిందూ ధర్మం అయినప్పుడు, సనాతన ధర్మం అయినప్పుడు ఆ సనాతన ధర్మం క్షీణం ఎందుకు అయిపోయింది? సనాతన ధర్మము అనగా హిందూ ధర్మం యొక్క సంఖ్య ఈ ప్రపంచంలో తక్కువ ఎందుకు అయిపోయింది? ఎందుకంటే ఈ ద్వైతవాది ధర్మాలు ఏవైతే వచ్చాయో, మానవీయ ధర్మాలు ఏవైతే వచ్చాయో, వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ ప్రభావము రుద్దేశారు. మరియు వికారి వృత్తులు వ్యాపింపచేశారు. ఏ దేవతలు అవ్యభిచారంగా ఉండేవాళ్ళు వాళ్ళని వ్యభిచారంగా చేసేశారు. వాళ్ళు వేరే వేరే ధర్మాలలో హిందువులు కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. ఇబ్రహీం వస్తే ఇస్లాం ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. మహాత్మా బుద్ధుడు వస్తే బుద్ధ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. క్రైస్ట్ వస్తే క్రిస్టియన్ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. మహమ్మద్ వస్తే ముస్లిం ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. శంకరాచార్యులు వస్తే సన్యాస ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. గురునానక్ వస్తే సిక్ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. హిందువులే వేరే వేరే ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. వేరే ధర్మాల వాళ్ళెవరూ కూడా హిందువులో అవ్వలేదు. ఇది ఈ అంతిమ 100 సంవత్సరాలలో ఆర్య సమాజ ధర్మము ఇటువంటిది వచ్చింది. ఎటువంటిది అంటే, అతను మొత్తం అన్ని ధర్మాల వాళ్ళని, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. ఎవరైనా సరే వచ్చి హిందువులుగా అయిపోండి. ఎందుకని, వాళ్ళు ఎందుకు అలా ఆహ్వానం చేశారు? ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా ఆహ్వానం చేశారంటే, వాళ్ళు ఎలాంటి ఆత్మలంటే, వాళ్ళు ప్రతి ధర్మంలో టైం టు టైం చేంజ్ అవుతూ వచ్చారు, కన్వర్ట్ అవుతూ వచ్చారు. మరియు ఏ ధర్మంలోనూ వాళ్ళకి సుఖం దొరకలేదు. మన ధర్మంలో గీతలో ఎలా అయితే చెప్పారో, సధర్మే నిధనం శ్రేయః, మన ధర్మంలో చనిపోవడం మంచిది. వేరే ధర్మాలలో దాసదాసులుగా అవడము అది మంచిది కాదు. కాబట్టి వీళ్ళు ఆ ఆత్మలు దేవతా ధర్మం యొక్క ఏ ఆత్మలు అన్నానంటే, ద్వాపర యుగం నుంచి ఇస్లాం ధర్మం వచ్చినప్పుడు ఇస్లాం ధర్మంలోకి మారిపోయారు. అక్కడ వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు మహాత్మా, తర్వాత బుద్ధ ధర్మం వచ్చినప్పుడు బుద్ధ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. క్రైస్ట్ వచ్చినప్పుడు క్రిస్టియన్ ధర్మంలో కన్వర్ట్ అయిపోయారు. మహమ్మద్ వచ్చినప్పుడు ముస్లిం ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారు. సుఖాన్ని వెతుకులాటలో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళకి భోజనం దొరుకుతూ ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి కొత్త ధనం కనిపిస్తూ ఉందో అక్కడ వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు. మరి వాళ్ళకి సుఖము ప్లేస్ లో, సుఖం యొక్క ప్లేస్ లో ఏం దొరికింది? దుఃఖం వచ్చింది. ప్రతి ధర్మంలో ఎవరికైతే దుఃఖం వచ్చిందో వాళ్ళకి ప్రతి ధర్మంతో వాళ్ళకి విశ్వాసము తొలగిపోతుంది. వాళ్ళు ఏ ధర్మ విశేషానికి కూడా మహత్యము ఇవ్వరు. అందుకనే మీరు చూడవచ్చు, ఆర్య సమాజీలు వాళ్ళు దేవతలను ఒప్పుకోరు. వాళ్ళు ఏ ధర్మ విశేషాన్ని కూడా ఒప్పుకోరు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏ రాజ్యం అయితే స్థాపన చేయబడిందో, ఇది కౌరవ గవర్నమెంట్ యొక్క రాజ్యం స్థాపన అయింది. కౌరవులు అంటే, కౌ అంటే కాపుల లాగా, రవ్ అంటే కోలాహలం చేస్తారు. ఆ కోలాహలం చేసే ఆత్మలు రాజ్యం నడిపించలేరు. ఎందుకంటే వాళ్లకు రాజ్యం నడిపించే శక్తి లేదు. వాళ్ళకి కేవలం ప్రజలు కావాలి, వాళ్ళకి ఎక్కువలో ఎక్కువ ఓట్లు కావాలి. శ్రేష్టాత్మలు అక్కర్లేదు. అందుకని ఇప్పుడు సత్తాలో శ్రేష్టాత్మలు లేరు. నిజమైన ఆత్మలు దూరి ఉన్నారు. వాళ్ళ ద్వారా రాజ్యము నడవదు. అందుకే బాబా ఏమన్నారంటే, ప్రజలపైన ప్రజల రాజ్యము, నియమం లేనటువంటి రాజ్యం. నియమాలు భగవంతుడు వచ్చి స్థాపన చేస్తారు, నియమనిష్టలు భగవంతుడు వచ్చి స్థాపన చేస్తారు. రాజయోగం ద్వారా జన్మ జన్మాంతరాలకి రాజులుగా తయారు చేసి వెళ్తారు. ఇప్పటికి కూడా అలా ఒకటి రెండు రాజ్యాలు ఉన్నాయి, అక్కడ రాజరికం నడుస్తున్నది. నేపాల్లో ఇప్పటికీ కూడా రాజు యొక్క పేరు గుర్తులు అయితే ఉన్నాయి, తక్కువలో తక్కువ. కనీసము రాజు పేరు అన్నన్నా ఉంది. వేరే వేరే దేశాలలో అయితే రాజరికం అనేది సమాప్తమైపోయింది, సమాప్తం చేసేశారు. ప్రజలపైన ప్రజల రాజ్యం. ఆ ప్రజలపైన ప్రజల రాజ్యము ఇప్పుడు సమాప్తి కాబోతోంది. భగవంతుడు వచ్చారు. ఇప్పుడు భగవంతుడు వస్తూనే ఆయనతో పాటు వినాశనం యొక్క సామాగ్రి కూడా తయారవుతుంది. వినాశనం యొక్క సామాగ్రి అంటే ఆటం బాంబులు. దానికి ఇన్ఛార్జిగా ఎవరిని చేస్తారని అంటే శంకరుణ్ణి. అందుకని శంకరుని పేరుతో పాటు ఏమొస్తుంది, హర్ హర్ బం బం అని. ఈనాటికి 68 ఏళ్ల క్రితము ఆటం బాంబుల యొక్క పేరు గుర్తులు కూడా లేవు. మనుషుల బుద్ధిలో వాటి యొక్క పేరు గుర్తులు కూడా లేవు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ శరీరంలో భగవంతుడు వచ్చారో అప్పటి నుంచే ఆటం బాంబులు కూడా తయారవడం మొదలైంది. కానీ ఆ ఆటం బాంబులను కార్యంలో ఎప్పటిదాకా అయితే తీసుకురారంటే ఎప్పటిదాకా అయితే ఆ ఇన్ఛార్జి శంకరుడు పూర్తిగా ప్రపంచంలో ప్రత్యక్షం కారో అప్పటిదాకా. వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిని పేల్చేటువంటి వాళ్ళు, ఆ యాటమిక్ ఎనర్జీని తయారు చేసే మనుషులలో ఇంత శక్తి లేదు. వాళ్ళు తమ ద్వారా తయారు చేసినటువంటి ఇంత ఘాతకమైనటువంటి శక్తిని నష్టం చేసేటువంటి శక్తి వాళ్ళలో లేదు. వాళ్ళు నష్టము చేయలేరు, విస్ఫోటనం కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి భయము, వీటిని కనుక పేలిస్తే మనం కూడా ఈ లోకంలోనే ఉన్నాము, మనం కూడా వినాశనం అయిపోతాము అని. కానీ వాళ్ళని ఎవరైతే ప్రవర్తకులు ఉన్నారో వాళ్ళని, ఆయన పేరు వెనకాల హర్ హర్ బం బం అనైతే పెట్టారో, ఆయన ఈ సృష్టి పైన వచ్చారు. ఆ బాంబుల విస్ఫోటనము ఆయన ఎప్పుడైతే విస్ఫోటనం చేయిస్తారంటే, ఎప్పుడైతే జ్ఞానం బాంబుల యొక్క పూర్తి విస్ఫోటనము ఈ సృష్టిలో అవుతుందో అప్పుడు. ఈ జ్ఞాన బాంబులు ఇప్పుడు తయారవుతున్నాయి. ఈ జ్ఞాన బాంబులు తయారవుతున్నాయి. ఏం బాంబులు? పరమాత్మ సర్వవ్యాపి కాదు, సర్వవ్యాపి కాకపోతే, అందరిలోనూ వ్యాపకుడు కాకపోతే మరి ఏకవ్యాపిగా ఎక్కడ ఉన్నారు? ఆ ఏకవ్యాపి ఎక్కడున్నారో అది మీరు ఇక్కడికి వచ్చి వినండి. బుద్ధితోటి అర్థం చేసుకోండి. ఈ బుద్ధి యొక్క వరదానము పుడుతూనే మనిషికి లభించింది. ఆ బుద్ధితోటి మీరు నిర్ణయం చేసుకోండి. ఈ 500-700 కోట్ల మనిషి సృష్టిలో ఆ భగవంతుడి రూపం ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు అది మీరు ఇక్కడ వచ్చి జ్ఞాన దృష్టితో అర్థం చేసుకోండి. భగవంతుడు నిరాకారుడు, ఆయన ఈ కంటితో చూసేటువంటి వస్తువు కాదు. మనము మన ఆత్మనే మన కంటితో చూడలేము. ఆత్మల యొక్క తండ్రి పరమాత్మను ఎలా చూడగలుగుతాము? ఎందుకంటే అది ఈ కళ్ళతో చూసేటువంటి విషయమే కాదు. ఆయనను ఈ కళ్ళతో బదులుగా ఈ 3వ నేత్రంతో చూడవలసిన విషయం. కాబట్టి ఆ 3వ నేత్రాన్ని మనం తెరిచి ఉంచడానికి ఇది మనకి అత్యంత అవసరము. ఒక్కసారి మనకి ఈ జ్ఞానం దొరికిన తర్వాత, ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం లభించిన తర్వాత దాని యొక్క ప్రాక్టీస్ మనము నిత్యము ప్రతిగా చేయాలి, నిత్య ప్రతిగా చేయాలి. ఒకవేళ నిత్య ప్రతిగా మనము ప్రాక్టీస్ చేయకపోతే గనక, రోజు చదువు చదవకపోతే కనుక మనము సత్య స్టూడెంట్ గా అయిపోతాము. ఎలాగైతే ఒక స్టూడెంట్ ఉంటాడో, ఆ స్టూడెంట్ విద్యాలయానికి వెళ్ళి రోజు అధ్యయనం చేయకపోతే కనుక మధ్యలో అతని చదువు కట్ అయిపోతుంది. ఇంకా ముందరి పాఠము అతనికి అర్థం కాదు. అలాగే అటువంటిదే ఈ ఈశ్వరయ్య చదువు కూడా. ఈశ్వరుడు ఈ మొత్తము సృష్టికి గురువు అని అంటారు, జగత్ గురువు అంటారు. ఈనాటి సన్యాసులు అబద్ధముగా పేరు పెట్టేసుకున్నారు జగద్గురు. ఏమి మొత్తము జగత్తంతా కూడా వాళ్ళని గురువులు అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు. ఆ జగత్తు యొక్క గురువు ఒక్క పరమాత్మయే ఉంటారు. ఎప్పుడైతే ఆయన వస్తారో మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన ముందు వంగి ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన ముందు, మొత్తం జగత్తంతా కూడా ఆయన ముందు వంగినప్పుడు అప్పుడు ఆయనను అంటాము జగత్ గురువు అని. శ్రీ శ్రీ 108 జగత్ గురువుజీ మహారాజు. శ్రీ శ్రీ 1008 జగత్ గురువు మహారాజు. ఈ టైటిల్ ఈ మాలల యొక్క టైటిల్ ఈ సృష్టి రూపి రంగమంచు పైన, ఈ సృష్టి రూపి నాటక రంగం పైన వచ్చి ఆయన ఏదైతే మాల తయారు, మాలారూపి సంఘటనను తయారు చేస్తారో, గుంపును తయారు చేస్తారో, అది పరమాత్మ యొక్క టైటిల్. ప్రపంచంలో అన్ని ధర్మాలు కూడా మాలను తిప్పుతాయి. నాస్తిక ధర్మాన్ని వదిలిపెట్టి ఏదైనా ధర్మం పేరు చెప్పండి, ఆ మాలను స్పనించని ధర్మం పేరు చెప్పండి, మాల యొక్క మణులను ఒప్పుకోరు అనేటువంటి ధర్మం లేదు. హిందువులు అవ్వనండి, ముసల్మానులు అవ్వనండి, సిక్కులు అవ్వనండి, క్రిస్టియన్లు అవ్వనండి, బౌద్ధులు అవ్వనండి, సన్యాసులు అవ్వనండి, ప్రతి ధర్మం వాళ్ళు కూడా ఆ మాలను స్మరణ చేస్తారు, తిప్పుతారు. ఏమి కారణము? ఈ మాలరూపి గ్రూపును, సంఘటనను పరమాత్మ తండ్రి వచ్చి తయారు చేసుకున్నారు. సృష్టి యొక్క ఎన్నుకోబడినటువంటి శ్రేష్టాతి శ్రేష్ట ఆత్మల యొక్క గుంపు. ఈ గుంపును పరమాత్మ ప్రేమతో, పరమాత్మ ప్రేమ అనే దారంతో బంధించబడి ఉన్నారు. పరమాత్మ వినిపించినటువంటి జ్ఞానం అనే దారంతో బంధించబడి ఉన్నారు. ఆ మాల, ఆ మాలలో ఉన్నటువంటి చైతన్యమైన పూసలు ప్రపంచంలో అన్ని ధర్మాల ద్వారా పూజింపబడతారు. ఈ మాలకు మహత్వం ఇవ్వనటువంటి, విలువ ఇవ్వనటువంటి ఏ ధర్మము ఉండదు. ఇప్పుడు ఆ మాల తయారవుతోంది. ఏంటి? ఆ గ్రూపు, ఆ గుంపు తయారవుతోంది. ఆ మాల రూపి గ్రూపులో అన్నిటికన్నా కూడా శ్రేష్టమైనటువంటి గుంపులో వాళ్ళు, అది 8 యొక్క గ్రూపు. వాళ్ళను మన భారతీయ పరంపరలో ఏ అనుష్ఠానం చేసినప్పటికీ, ఏ పూజ చేసినప్పటికీ, ఆ 8-9 శ్రేష్టమైన ఆత్మలు ఆ అనుష్ఠానంలో పూజించబడతారు. వాళ్ళని నవగ్రహాలు అంటారు. ఏమంటారు? నవగ్రహ పూజనము అంటారు. ప్రజలేమనుకుంటారంటే ఆకాశంలో జడమైన నక్షత్రాలు అవి ఆ గ్రహాలు అని అనుకుంటారు. శుక్ర నక్షత్రము, గురు నక్షత్రము, సూర్యుడున్నారు, చంద్రుడున్నారు, బుధుడున్నారు, వాళ్ళని అలా అనుకుంటారు. కానీ పూజ జడానికి అవ్వదు, పూజ శ్రేష్ఠ కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క సత్గుణాలకి సత్కర్మలకి పూజ అవుతుంది. నవగ్రహ పూజనము అని అంటే అది ఏ విషయానికి గుర్తు అని అంటే భగవంతుడు ఈ సృష్టి మీదకు వచ్చి మనకి పూజనీయులుగా మనని పూజనీయులుగా చేశారు. ఆ పూజనీయ ఆత్మలలో అందరికన్నా ఎవరైతే పూజనీయులుగా అయ్యారో వాళ్ళు 8-9 ఆత్మలు ఆ విధంగా తయారవుతారు. అష్ట దేవతల రూపంలో వాళ్ళకి ఈనాటికి కూడా పూజ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో అష్టదేవతలకి చాలా ఎక్కువగా పూజ జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఇన్ని మందిరాలు అష్టదేవతలకి లేవు. దక్షిణ భారతదేశంలో అయితే చాలా ఉన్నాయి, తయారై ఉన్నాయి. కారణం ఏంటి? కారణం ఉండాలి. కారణం ఏముంది? కారణం ఏదో ఉండాలి. దానికి కారణం ఏంటంటే దక్షిణ భారతదేశము భారతదేశానికి విదేశము. అక్కడి భాష వేరు, అక్కడ యొక్క పద్ధతులు ఆచారాలు, అక్కడ యొక్క భావనలు విచారాలు అన్నీ కూడా వేరు. ఉత్తర భారతదేశం వాళ్ళవి పద్ధతులు వేరు, దక్షిణ భారతదేశం వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళు బుద్ధివాదులు ఎక్కువ. ఎవరెవరైతే మంచి మంచి వైజ్ఞానికులు ఉన్నారో వాళ్ళందరూ దక్షిణ భారతదేశం నుంచి వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఇంత మంచి వైజ్ఞానికులు తయారు కావట్లేదు. కారణం ఏంటి? వాళ్ళు బుద్ధివాదులు. ఎలాగైతే విదేశీయులు బుద్ధివాదులు, అలాగే దక్షిణ భారతీయులు కూడా బుద్ధివాదులు. భారతదేశంతో పోల్చుకున్నట్లయితే దక్షిణ భారతదేశము ఎక్కువ విదేశంగా అవడం కారణంగా ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టుకుంటున్నారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము బాగా ఫలీభూతము అవ్వాలి ఉత్తర భారతదేశంలో. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచే భగవంతుడి యొక్క ప్రత్యక్షత రూపి జన్మ మహిమ చేయబడింది. ఏ భగవంతుడి రూపంలో ప్రత్యక్షమయ్యారు? శంకరుడి రూపంలో కావచ్చు, రాముని రూపంలో కావచ్చు, మరి కృష్ణుని రూపంలో అయినా కావచ్చు. ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? వారి యొక్క ప్రత్యక్షత రూపి జన్మ ఉత్తర భారతదేశం నుండి జరుగుతుంది. కానీ ప్రత్యక్షము మొట్టమొదట చేయడానికి నిమిత్తం అవుతున్నారు దక్షిణ భారతం వాళ్ళు. ఆ దక్షిణ భారతం వాళ్ళు డబ్బాలు డబ్బాలు నిండుగా, కోచులు కోచులు నిండుగా, మొత్తం రైళ్ళు రైళ్ళు నిండుగా నింపుకొని నింపుకొని వస్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షత చేస్తున్నారు. మరి ఉత్తర భారతదేశం వాళ్ళు చాలా సుఖంగా కుంభకర్ణ నిద్రలో మునిగి ఉన్నారు. అసలైన విషయం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అయిపోతారు, కొట్లాడడానికి రెడీ అయిపోతారు. జ్ఞానం విషయంలో కొట్లాడవలసిన అవసరం ఏముంది? మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే లోకంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి? ఎన్ని ధర్మాలు నడుస్తున్నాయి? ఎవరికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు నడుస్తున్నాయి, నడవండి. సత్యము ఉంటే గనక అది తప్పకుండా విజయం పొందుతుంది. ఒకవేళ అబద్ధం వాళ్ళైతే అబద్ధానికి దానంతట అదే నష్టమైపోతుంది. దీంట్లో యుద్ధము గొడవలు పెట్టుకునే అవసరమే ఆవశ్యకత ఉండదు. కాబట్టి ఆ దక్షిణ భారతదేశం వాళ్ళు ఇంత దూరము ఈ ఫరూఖాబాద్ దాకా వచ్చి ఈ చదువు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ అమాయకులకి భాష కూడా రాదు. భాష తెలియకపోయినా కూడా గలగల వాళ్ళ భాషలో మాట్లాడేస్తారు. పూర్తి జ్ఞానం యొక్క లోతులు కూడా వాళ్ళకి అర్థం కావు, అయినా కూడా వాళ్ళు నడుస్తున్నారు, జ్ఞానాన్ని అందుకుంటున్నారు. ఉత్తర భారతం వాళ్ళు భాషను బాగా అర్థం చేసుకున్నారు, బాగా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు ఏ హిందీ భాషలో ఆయన వచ్చి చెప్తున్నారో ఆ హిందీ భాష పాపం ఆ అమాయకులకి అర్థమే తెలియనే తెలియదు. అయితే ఎవరైతే హిందీ భాష తెలుసో వాళ్ళైతే దానిపైన ధ్యానమే పెట్టట్లేదు. ఇదంతా ఒక లెక్క ఉంది. ఏమిటా లెక్క? ఎవరికి అయితే భాష రాదో వాళ్ళకి ముందు జ్ఞానమే ఇవ్వబడుతుంది. కన్యామాతలందరూ కూడా అమాయకమైన ప్రకృతితో ఉంటారు. ఆ స్త్రీల పైన పురుష ప్రకృతి కల వాళ్ళ ద్వారా ఎక్కువ ఒత్తిడి ఇవ్వబడుతుంది. అందుకని భగవంతుడు వచ్చి ముందు కన్యలను మాతలను లేపుతారు. కాబట్టి ఈ జ్ఞానానికి ఇదే విశేషత. దక్షిణ భారతదేశం వాళ్ళు జ్ఞానాన్ని ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు. మరియు కన్యలు మాటలు ఎక్కువ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే భగవంతుణ్ణి పేదల పెన్నిది అన్నారు. ఈ రోజుల్లో బ్యాంకులు చూస్తే గనక కన్యలు మాతల పేర్ల మీద ఎక్కువ డబ్బులు జమ అవుతున్నాయా, లేకపోతే పురుషులపైన పురుషులు సోదర అన్నయ్యల పేరు మీద ఎక్కువ పైసలు ఎక్కువ డబ్బులు జమ అవుతున్నాయా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బ్యాంకులలో లెక్కలు చూసినట్లయితే గనక కన్యామాతలు పేర్ల మీద ఎక్కువ డబ్బులు జమ అవుతున్నాయా లేకపోతే అన్నయ్యల పేర్ల మీద ఎక్కువ పైసలు జమ అవుతున్నాయా? భాయల పేర్ల మీద అన్నయ్యల పేర్ల మీద ఎక్కువ పైసలు జమ అవుతున్నాయి, ఎందుకు? ఒకే భగవంతుడికి ఇద్దరు కూడా పిల్లలే కదా. ఒకళ్ళు స్త్రీ ఒకళ్ళు పురుషుడు, ఒక జన్మలో స్త్రీ జన్మ లభిస్తుంది, ఒక జన్మలో పురుష జన్మ లభిస్తుంది. అంతిమంలో ఏదైతే బుద్ధిలో ఉందో అదే గతి అవుతుంది. పురుషుల్లోనూ స్త్రీలోనూ ఇద్దరిలో కూడా కామ వికారం ప్రధానంగా ఉంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు కామ వికారం యొక్క ప్రధానత ఉండడం మూలంగా జీవితం మొత్తమంతా కూడా స్త్రీ ఉంటే పురుషుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది. జీవనం అంతా పురుషుడు స్త్రీని తలుచుకుంటూ ఉంటాడు, కాబట్టి చనిపోయేటప్పుడు ఎవరు గుర్తొస్తారు? స్త్రీయే గుర్తొస్తుంది, కాబట్టి స్త్రీ యొక్క శరీరము పొందుతాడు. స్త్రీ సాంవికారం ప్రధానత ఉండడం మూలంగా మొత్తం జీవితం అంతా కూడా పురుషుణ్ణి తలుచుకుంటూ ఉంటుంది. అంతిమ సమయంలో పురుష శరీరం గుర్తుకు రావడం మూలంగా వచ్చే జన్మలో రాబోయే జన్మలో ఆమె పోయి పురుషుడుగా జన్మ తీసుకుంటుంది. అంతిమతే సోగతి అవుతుంది కదా. వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు ఇంత తేడా ఎందుకు వచ్చింది? సతయుగంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు. లక్ష్మి పేరు ముందు, నారాయణుడి పేరు తర్వాత. రాముని పేరు ముందు సీత పేరు ముందు రాముని పేరు తర్వాత, రాధ పేరు ముందు కృష్ణుని పేరు తర్వాత, మరి ఇప్పుడు ఏమైపోయింది? శాస్త్రాల్లో కూడా రాశారు. ఎక్కడైతే స్త్రీలను పూజ చేస్తారో అక్కడ మాన్యత, ఎక్కడైతే స్త్రీలకు మాన్యత ఇవ్వబడుతుందో అక్కడ దేవతలు కూడా రమిస్తారు అని చెప్పారు. దేవతలు నివాసం చేస్తారు అన్నారు. ఎక్కడైతే స్త్రీలకు మాన్యత ఇవ్వబడదో, తిరస్కారం చేయబడతారో అక్కడ రాక్షసులు నివసిస్తారు అంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏమనాలి? ఇప్పుడు దీన్ని రాక్షసుల ప్రపంచం అనాలా లేకపోతే దేవతల ప్రపంచం అనాలా? రాక్షస ప్రపంచం అనాలి. కాబట్టి ఈ లోకాన్ని ఇప్పుడు మార్చడానికి పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైన వచ్చారు. ఆయన వచ్చారు అంటే తప్పకుండా పేదల పెన్నిధి అయి వస్తారు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి పోషణ ఇస్తారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తోంది? బీదవాళ్ళు ఇంకా బీదవాళ్ళు అయిపోతున్నారు. మరి టాటా బిర్లా ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ ధనవంతులు అయిపోతున్నారు. అప్పుడు లోకము గోతిలో పడిపోతుందా లేకపోతే పైకి లేస్తుందా? గోతిలో పడిపోతుంది. ఈనాడు రైతు అతను సంపన్నంగా ఎందుకు అవలేకపోతున్నాడు ఈ హిందుస్థాన్ లో? ఏంటి కారణం? ఎందుకంటే అతను చెమటోడ్చి సంపాదన అనుభవిస్తాడు. ఎవరైతే శ్రమపడి చెమటతో సాధించినటువంటి భోజనము చేస్తాడో అతను ఈ ప్రపంచంలో ఎప్పటికీ కూడా కోట్లాధిపతి కాలేడు. వీళ్ళందరూ కూడా భ్రష్టాచారంతో వచ్చిన సంపాదనను తినేవాళ్ళు. వీళ్ళే కోట్లాధిపతి అరబ్పతి అవుతున్నారు. భగవంతుడు అందుకే పేదల పెన్నిధి అయి వస్తారు. ఈ ఈశ్వరీయ గవర్నమెంట్ ఏదైతే తయారు కాబోతున్నదో ఆ 8 మంది యొక్క మాల ఇప్పుడు తయారవుతున్నది. కొద్ది సమయంలోనే ఆ మాల ప్రత్యక్షం కాబోతున్నది. తర్వాత 108 యొక్క మాల ప్రత్యక్షం అవుతుంది. ఈ విజయమాల మనం ఏదైతే తిప్పుతూ వచ్చామో, మందిరాలలో ఎవరైతే తిప్పుతూ వచ్చామో, మసీదులలో ఏదైతే మనం ఈ మాల తిప్పుతూ వచ్చామో, క్రిస్టియన్ వాళ్ళు కూడా ఈ మాలనే తిప్పుతారు. ఆ 108 మాల ఇప్పుడు ప్రపంచంలో ప్రత్యక్షం కాబోతున్నారు. మరి బ్రహ్మ యొక్క 1000 భుజాలు రూపంలో మహిమ ఉంది వాళ్ళకి. సహస్రభుజాలు అంటారు. విష్ణు సహస్రనామము అని కూడా మహిమ చేస్తారు. ఆ విష్ణు సహస్రనామంలో ఆ ఆత్మలు కూడా ఇప్పుడు ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ 1000 మంది ఆత్మలు కూడా భగవంతుడికి సహయోగి ఆత్మలుగా భుజాల రూపంలో ప్రత్యక్షం కాబోతున్నారు. చెప్తారు కదా, మా అన్నయ్య చనిపోయారు, మా యొక్క కుడి భుజము విరిగిపోయినట్లు అయిపోయింది అంటారు. ఇదేమన్నా భుజం తెగిపోయిందా? కాదు, సహయోగం ఇచ్చే ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. విశేషంగా మనకి సహాయం చేసే ఆయన చనిపోయారు. అదేవిధంగా భగవంతుడి కార్యంలో 1000 మంది అటువంటి ఆత్మలు ఈ ప్రపంచంలో ప్రత్యక్షమవుతారు. వాళ్ళు తమ తనువుతో, ధనువుతో, ధనముతో, మనసుతో పూర్తి సహయోగము ఇస్తారు. కానీ వాళ్ళు పవిత్రత యొక్క సహయోగము ఇవ్వలేకపోతారు. ప్యూరిటీ అనేటువంటి సహయోగము వాళ్ళు ఇవ్వలేకపోతారు. అందుకనే వాళ్లను సహస్ర భుజాల రూపంలో మహిమ చేస్తారు.